మాతృదేవో భవ. తాకుట కంటెను చూచుటె తాకును నా గుండిజలను తత్పదరూప జగన్మాత. తాకుట కంటెను చూచుటె తాకును నా గుండిజలను తత్పదరూప. తాకిన గానీ పుణ్యము మాకిడవా తల్లి నమ్మమందువా దీని. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1838 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 538 భాగానికి స్వాగతం పలుకుతుంది. మనం 705 నామం చెప్పుకున్నాం, శాస్త్రమయ్యై నమః అన్నదాన్ని. ఇప్పుడు 706 నామంలో ఉన్నాం, గుహాంబాయై నమః. హృదయమనే గుహలో తల్లిగా వెలుగొందుతున్న స్వరూపానికి నమస్కారం. గుహ అంబ అది భాస్కర్ రాయలు వారు చెప్పిన అర్థం. కేవలం స్కందునికి తల్లి అని చెప్పలేదే, అలాగని స్కందుని తల్లి కాకుండాను పోదు. స్కందుని తల్లిగా పార్వతీ రూపం, మనందరికీ తల్లిగా లలిత రూపం. జీవుడికి జీవబంధం ఉండి దైవబంధం కూడా ఉన్నట్టే దేవతలను మనం అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ రూపానికి సంబంధించిన బంధాలు కొన్ని ఉంటాయి. అది కాకుండా అతీతమైనటువంటి దైవబంధం, మూలబంధం వేరే ఉంటుంది. ఏదో శివపార్వతులకి వినాయకుడు, కుమారస్వామి కుమారులు అనడం, ఇది మనకి మళ్ళీ వాళ్ళకి ఒక లౌకికమైన బంధం. అందుకని తల్లి కొడుకులు ప్రేమ అనుకున్నప్పుడు పార్వతీదేవి కుమారస్వామి ప్రేమ, పార్వతీదేవి గణపతి ప్రేమ చెప్పుకోవడం తప్పులేదు, చెప్పుకోవాలి. కానీ వాస్తవంగా కాస్త లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే పార్వతీదేవికి వీరిద్దరు మాత్రమే కుమారులు కాదు, వీరిద్దరినే కుమారులుగా ఆవిడ భావిస్తే మనమంతా ఆవిడని సేవించాల్సిన అవసరం ఏం లేదు. అసలు దేవతల సంతానం అంతా సంకల్పాత్మకమే. అది భౌతికంగా వారు గర్భధారణ చేసి 90 నెలల్లో 90 నెలల్లో ధరించి పోషించి కన్నది కాదు. ఆ తత్వం తెలుసుకుంటే కానీ ఈ దేవతల బంధుత్వాల విషయంలో ఉండే అజ్ఞానం పోదు. పైగా ఇక్కడ మనం ఒక చమత్కారాన్ని చెప్పుకోవాలి. పిల్లల్ని ఆడిస్తున్నాం కదా, ఈవేళ రకరకాల ఆట బొమ్మలు కొంటున్నాం. పార్వతీదేవి కుమారస్వామిని ఆడించిందిట, ఆవిడ ఆట బొమ్మలు పట్టుకొచ్చిందిట. మేఘసేన దేశంలో కాళిదాసు చెబుతాడు, మానసరోవర ప్రాంతంలో హంసలు విహరిస్తూ ఉంటే అక్కడక్కడ రాల్చిన ఈకలు పట్టుకొచ్చి అవి కుమారస్వామి శిరస్సు మీద గుచ్చి అలంకరించి ఆడించిందిట. అలాగే నెమలి ఈకలు కూడా రాల్చినవి మాత్రం ఎక్కడా కొయ్యలేదు, ఆ జంతువుల్ని హింసించలేదు. మనం పిల్లల కోసం బొమ్మలు కొనేటప్పుడు ఏ రకంగానూ జీవహింస లేకుండా చూడాలి. రెండవది, వాళ్ళలో క్రూరభావాలు కలగకుండా చూడాలి. పాముల బొమ్మలు, తేళ్ల బొమ్మలు పెట్టకూడదు. అందులో జంతువుల మధ్య యుద్ధాల గురించి ఎక్కువ చెప్పకూడదు. అసలు ఇదివరకైతే సీతారాములు, రామలక్ష్మణులు, రాధాకృష్ణులు ఇలా దేవుడు బొమ్మలే ఉండేవి ఎక్కువ. వాటి చరిత్రలు కూడా పిల్లలు అడిగితే తల్లులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు లోకంలో పెరిగిన ఒక దృష్టి ఏమిటంటే పిల్లాడికి చిన్నప్పటి నుంచి ఏదో పరిజ్ఞానం రావాలి, పరిజ్ఞానం రావాలన్న దృష్టితో వాడికి భావోద్వేగాలు బాగా పెంచేస్తున్నారు. ఈ తాబేళ్ల గురించి, తేళ్ల గురించి, పాముల గురించి ఎంత పరిజ్ఞానం పెంచుకున్నా ఉపయోగం లేదు. ఇవి ఎలాగో తర్వాత పుస్తకాల్లో చూసుకుంటాడు, ప్రమాదం ఎలా. ఇంత చేస్తే పాము అంటే ఉండే భయం పోగొట్టడానికి పాము బొమ్మ పనికొస్తుంది అంటే అది చెప్పనేలేము. అసలు వీడి ఇది బొమ్మని తెలుసు, అది పాముని తెలుసు, వాడి భయం వాడి భయమే. ఇంకా చెప్పాలంటే పావును చూస్తే భయపడవలసిన వాడు బొమ్మకు కూడా భయపడడం మొదలెడతాడు. అంతకుమించి ఏమి పెద్ద ప్రయోజనం లేదు. కానీ అది సాత్వికమైనటువంటి బొమ్మలు, రామాయణ భారతాలకు సంబంధించినవి, పౌరాణికమైనవి, దేవతలకు సంబంధించిన బొమ్మలు, రకరకాల వృత్తులు, మానవుల్లోనే కమ్మరి, కుమ్మరి, సాలే లాంటి వృత్తులన్నీ, పద్మశాల లాంటివన్నీ తీసుకుని వారు చీరాలని నేస్తారు. సో ఇంతంత పొడుగున ఆ సందులో అలా పొడుగ్గా కట్టినేస్తే ఎంత శ్రమ అండేది. అటువంటి బొమ్మలు కొనడం ద్వారా ఆ వృత్తులు చూపిస్తే వారి పట్ల గౌరవం, ప్రేమ కలగడమే కాకుండా ఆ వృత్తిని స్వీకరించే ప్రయత్నం కూడా చేస్తారు. గౌరవం, ప్రేమ ఉంటే ఎందుకు స్వీకరించరు? ఆ వృత్తివాచక పదాలన్నీ లోకు చేసి మాట్లాడడం వల్లే కదా ఆయా వృత్తుల వారి పేర్లు కూడా మార్చేసుకుంటున్నారు. మా కులం పేరు అది కాదండి, ఇది కాదండి. అసలు మార్చాల్సిన పనే ఉందండి, ఆత్మాభిమానం కదా, ఎందుకు మార్చాలి? కానీ వారికి ఆ భావన ఎందుకు వస్తుందంటే పాపం చాలా కాలంగా శతాబ్దాల తరబడి కొన్ని కులాల పేర్లు, వృత్తుల పేర్లు కొంచెం అవమానకరమైన ధోరణిలో ప్రజలు వాడుతున్నారండి ఇతరులు. దాంతో వాళ్ళు అవమానానికి గురవుతున్నారు, మార్చుకుని సంస్కృతంలోంచి తెచ్చి పెట్టుకుంటున్నారు. విచిత్రంగా నేను చూసి ఆశ్చర్యపోతున్నా, ఇవాళకి తెలుగు కష్టం, మళ్ళీ సంస్కృతం కూడా ఎందుకు లేనిపోయింది? ఇలా మార్చినంత మాత్రాన మారిపోతుందా? అసలు ముందు మనం అలవాటు చేసుకోవాల్సింది అన్ని వృత్తులని, అన్ని కులాలని గౌరవించడం. అంటే ఆ వృత్తులు, కుల వృత్తుల యొక్క బొమ్మలు అందరి పిల్లలకి, సంపన్నులు పేదవాళ్ళు, ఈ కులము ఆ కులము అనే భేదం లేకుండా అందరికీ బొమ్మల కొలువు రూపంలో, సంక్రాంతికి బొమ్మల కొలువు వస్తుంది కాబట్టి ఆ బొమ్మల కొలువు రూపంలో మనం అలవాటు చేయాలి, ఆయా వృత్తుల పట్ల గౌరవాన్ని కలిగించాలి. అందుకే పార్వతీదేవి స్కందుణ్ణి పెంచేటప్పుడు, కుమారస్వామిని పెంచేటప్పుడు హంస రాల్చిన ఈకలు, నెమలి రాల్చిన ఈకల్ని మాత్రమే తీసుకుని ఆడించి అందంగా చూపించి అలంకరించి పెంచింది. దాని ద్వారా కుమారస్వామికి ఏమర్థమైంది, రాల్చినవి తీసుకోవాలి కానీ మనవ రాలగొట్టకూడదు. జీవి చనిపోతే ఆ మాంసం తినడం తప్పులేదేమో కానీ మనం చంపేయకూడదు. ఇప్పుడు మాంసం తినడానికి కూడా చంపుతున్నారు కదా, మరి చనిపోయాక తింటున్నారుగా, మరి చనిపోయాక తింటే మాత్రం ఏమైంది, చంపేందుకు తినాలి? ఈ ఆలోచన వస్తే మాంసాహారం చాలా తగ్గిపోతుంది, అత్యవసరమైన వాళ్ళకే అందుతుంది అప్పుడు, అది అందరికీ అందరూ తినాల్సిన పనే లేదు, అది అంత మంచిది కాదు, పోనీ చవకా కాదు, అన్నీ ఏ విధంగా చూసినా ఇబ్బంది. పైగా సత్వగుణం ప్రధానంగా ఉండే ఆధ్యాత్మిక జీవనంలో ఇది పరిహరించాల్సిన విషయం. క్రమక్రమంగానైనా పరిహరించాలి, బలవంతంగా ఇది సాధ్యం కాదు, కానీ క్రమక్రమంగానైనా పరిహరించాలి. ఇంకో మాట, ఇక్కడ కుమారస్వామి యొక్క లీలతో పాటుగా అంబ అన్నారు కాబట్టి తల్లి, వినాయకుని యొక్క లీలను కూడా కుమారస్వామి లీలతో కలిపి సౌందర్య లహరిలో శంకరాచార్య స్వామి వర్ణించారు. అది కూడా మనం ఇక్కడ సౌందర్య లహర కూడా కలిపి చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పుకుంటే బాగుంటుంది. సమం దేవి స్కంద ద్విపవదన పీదం స్తనయుగం. కుమారస్వామి, వినాయకుడు ఇద్దరు అమ్మవారి యొక్క పాలు తాగుతున్నారు. గుహాంబాయే నమక, ఆవిడ పిల్లలకి పాలేయవలసిందే, అమ్మవారైనా ఆడదాడదే, ఆవిడ ఇచ్చింది మనం అర్థం చేసుకుని, నేను దేవతాస్తుని నేనేమను అనలేదు, లేకపోతే నా అందాలు తరిగిపోతాయి అని అనలేదు, నాకు ఎందుకు వచ్చింది, నాకు సమయం లేదు అనలేదు. పిల్లలకు పాలివ్వడం కంటే గొప్ప విషయం ఇంకోటి లేదు, ఎందుకంటే అంతకంటే బలమైంది లేదు కాబట్టి. సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం, తవేదం నఖేదం హరతు సతతం ప్రశ్నుతముఖం, యదాలోక్యాశంకాకులిత హృదయోహాసజనక స్వకుంభౌహేరంభ పరిమృశ్యతి, స్వకుంభౌహేరంభ పరిమృశ్యతి హస్తేన జటితి. ఇక్కడ ఒక చమత్కారం జరిగింది, ఇద్దరు పిల్లలు పాలు తాగుతాం. సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం, ఇద్దరికీ సమానంగానే ఆవిడ పాలిచ్చినప్పటికీ, స్కంద ద్విపవదన, స్కంద అంటే కుమారస్వామి, ద్విపవదనుడు అంటే ఏనుగు ముఖం కలిగిన వాడు గజముఖుడు గణపతి, ఇద్దరికీ సమానంగానే ఆవిడ రెండు స్థానాలతోనూ పాలిచ్చినప్పటికీ, తవేదం నఖేదం హరతు సతతం ప్రశ్నుత ముఖం, ఇద్దరికి పాలివ్వాలి కాబట్టి ఎప్పుడూ పాలిస్తూ ఉండేటువంటి నీ పాలిండ్లు, నీ స్తనయుగం మాకు నఖేదం హరతు, మా ఆపదలను పోగొట్టును గాక. స్తనయుగం ఆపదలను పోగొట్టడం ఏమిటి అంటే, తిండి కలిగితే కండగలదు, కండగలవాడేను మనిషి, ముందు శరీరం పుష్టి లేకుండా ఉంటే ఏ ఆపదలను కాదు సుఖాలను ఎదుర్కొనే శక్తి కూడా రాదు, అంటే ముందు శరీరం పుష్టిగా ఉండేలా చూసుకోవాలి, తర్వాత మనస్సు పుష్టిగా ఉండేలా చూసుకోవాలి. అందుకని పాలు ఇచ్చింది, ఆవిడ పోషించింది, అటువంటిది అటువంటి పాలే మాకు, మాకు జగత్తంతరికీ ఇవ్వమ్మ. సూర్యచంద్ర రవీం దుస్తన యుగం అంటారు, మరి జగత్తంతా మనమంతా నిండి ఉన్నాం కదా, మనకి అమ్మవారు ఏ రకమైన స్థానాలతో పాలిస్తుంటే, రవీం దుస్తన యుగం, సూర్యుడనే ఒక స్థానం, చంద్రుడనే ఒక స్థానం అని పోల్చారు శంకరాచార్య సౌందర్య లహరిలో, ఇతర కవులు కూడా చెప్పారు. ఎందుకంటే జగత్తును పోషిస్తున్న వాటిలో సూర్యరశ్మి ఉందా లేదా, చంద్రరశ్మి ఉందా లేదా, అలా అనమాట. ఏదో అంగాంగ వర్ణన చేశారనుకోకూడదు, ఎంత ఎంత రహస్యం ఉందో, శాస్త్రం ఉంది. సూర్యకాంతి వల్ల, చంద్రకాంతి వల్లే లోకంలో మొక్కలు వృద్ధి చెందుతున్నాయి, మానవులు వృద్ధి చెందుతున్నప్పుడు. రవీందుస్తన యుగం అంటే ఇంకా అందులో వేరే మాట ఎందుకు ఉంటుందండి. అందులోనే కుమారస్వామి పాలు దాగి ఊరుకున్నట్టు, కానీ వినాయకుడికి అనుమానం వచ్చి ఓ చమత్కారమైన పని చేశాడు. యదాలోక్య ఆశంకాకులిత హృదయక, హా హృదయక, హా ఆశజనక, హేరంబక, ఆ స్థనాల కేసు ఓసారి చూసేసరికి వినాయకుడికి వేరే ఆలోచన వచ్చింది. ఆశంకాకులిత హృదయక, అంతేకాదు ఓసారి నెత్తి తడువుకోనట్టు. ఈయన నెత్తి తడువుకోవడం ఎందుకండి, ఆవిడ స్థనాలను చూడగానే ఏమనుమానం వచ్చింది అసలు ఈయనకంటే. సుకుంభౌ హేరంబౌ పరిమృశ్యతి హస్తీన జటితి. సాధారణంగా స్త్రీల వక్షోజాలని ఏనుగు కుంభస్థలాలతో పోలుస్తారు, ఉన్నతంగా ఉంటాయి, ఉండాలి, అన్ని పాలు పిల్లలకు ఇవ్వాలని. మరి జగత్తునంతటినీ పోషించేటువంటి జగన్మాత యొక్క స్తనయుగాలు పర్వతాల్లో ఉన్నాయంటే తప్పే ఉందండి, పర్వత స్తన మండలే అంటారు భూదేవిని కూడా. సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం, తవేదం నఖేదం హరతు సతతం ప్రశ్నుత ముఖం, యదాలోక్య ఆశంకాకురిత హృదయో హాసజనక స్వకుంభౌ హేరంభః పరిమృశతి హస్తేన చటితి. కుమారస్వామి పాలు తాగి మామూలుగా వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు. వినాయకుడు అలా కాదుట. ఆ వక్షోజాన్ని చూడగానే ఒకసారి ఇలా తడుముకున్నాడు. ఎందుకంటే ఏనుగు కుంభస్థలం అలా ఉంటుందని పోలుస్తారు కాబట్టి, తనది గజముఖం కాబట్టి నా కుంభస్థలం ఎక్కడే ఉందా, కొంపతీసి అమ్మ లాగేసుకుని అక్కడ పెట్టుకుందా అని అనుమానం వచ్చింది. స్వకుంభౌ హేరంభ పరిమృశతి. హేరంభుడు తన కుంభస్థలాలను ఇలా ఓసారి తడుము చూసుకుంటున్నట్టు, కుంభస్థలంలో ఉండే ఆ ఎత్తు భాగాలని, ఆ కొమ్ముల్లో ఉండేవాటి ఉన్నాయా మొత్తం మీద పోయాయా, ఎందుకంటే అక్కడ అవి కనపడుతున్నాయట. లోకాన్ని పోషించేటువంటివి అత్యున్నతమైనటువంటి భాగాలు అత్యున్నతంగా ఉన్నాయని ఏనుగు కుంభస్థలాలతో పోలుస్తారు కాబట్టి దానికి ఇంత చమత్కారం చేశారు శంకరాచార్య. సన్యాసి అయిన శంకరాచార్య, బ్రహ్మచారి అయిన శంకరాచార్య. కవిత్వం రాసేటప్పుడు సన్యాసం బ్రహ్మచర్యం కుదరవండి, ఎలా అంటే అలా వర్ణించాల్సిందే, లేకపోతే నిలబడదు. అందుకే వారు శివానంద లహరి, సౌందర్య లహరి ఇంతకాలం నిలబడ్డాయి. అవి ఎంత వేదాంతాన్ని బోధించినా అంత రసజ్ఞతను కూడా మనకు అలవాటు చేసి, అంత రస పరిశృతి కూడా వాటిలో ఉంది. ఇది అందులో ఉండే చమత్కారం. ఇప్పుడు తర్వాత ముఖ్య రూపిణ్యై నమక, 707వ నామం. గుహ్య రూపిణ్యై నమక. హృదయమనే గుహలో రహస్య జ్ఞానస్వరూపంగా ఉంటుంది అమ్మవారు. అందుకే లోపలికి వెడితే తప్ప అది అర్థం కాదు. లోనికి చూచును మాటి మాటికిందని మనం కూడా మాటి మాటికి లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి కళ్ళు మూసుకుని. ఏదో మాట్లాడుతున్నా, పనులు చేస్తూ ఉన్నా, మధ్యలో ఎక్కడైనా ఒక 5 నిమిషాలు విరామం దొరికిందనుకోండి, ఒక ఉపాయం చెబుతాను. నేను చేస్తున్నదే చాలా ఉపయోగిస్తుంది. 5 నిమిషాలు 2 నిమిషాలు అనుకోవద్దు. ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగిస్తుంది. ఉద్యోగం చేసేవాళ్ళకి నేను చెప్పలేను కానీ ఇంటి పనులు చూసుకునే మహిళలకి ఇది చాలా ఉపయోగిస్తుంది. పొయ్యి మీద ఏదో పెట్టారు, అదేదో ఉడుకుతోంది, అక్కడ ఉండాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పర్వాలేదు కదా, అక్కడ ఒక ఓ పీట లాంటిది వేసుకుని అక్కడ కూర్చోండి. కాస్త కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళిపోండి, ధ్యానం చేసుకుంటూ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ధ్యానంలోనే మనం మునిగిపోతే ఆ ఉడికిపోయే దెబ్బ తినకుండా ఆయన చూసుకుంటాడు. సక్కుబోయే కలగా చూసుకున్నాడు, ఏం కంగారు పడక్క. అసలు అంత గొడవ లేదు కూడాను, అంత యోగం మనకెక్కడది. అలాగే ఏదో కుళాయి దగ్గర వంటింట్లోనే ఓ బింది పెట్టారు నింపడానికి, ఓ గిన్నె పెట్టారు, అది నిండాలి కదా. మనకు అనిపిస్తుంది సాధారణంగా ఈలోపు ఇక్కడేమి నుంచి ఉంటాం, ఏదో పని చూసుకుంటాం. కానీ వెళ్ళిపోతే జరిగే ప్రమాదం ఏంటి, ఈ గిన్నె దాటి నీళ్ళు వచ్చి పొంగిపోతూ ఉంటాయి, పొర్లిపోతూ ఉంటాయి. ఇవాళ నీళ్లు వృధా చేయడం అంటే రౌరవాది నరకాలకి తీసుకెళ్ళేంత పాపం, అనుమానం లేదు. చుక్క నీరు కూడా వృధా అవడానికి వీల్లేదు, అంత నీటి కొరత ఉంది. రేపు వేసవకాలం తెలుస్తుంది, ఇప్పుడు చలికాలం ఎక్కువ వాడం కాబట్టి తెలియడం. అటువంటి చిన్న చిన్న పనులు చేసినప్పుడు అండి, ఆ నీళ్లు నింపుకుంటూ అక్కడే నిలబడి కానీ కూర్చుని కానీ జపం చేయండి, ఎంత సమయం మనకు కలిసి వస్తుందండి నిజంగా ఆలోచిస్తే. ఈ 5 నిమిషాల్లో ఏం చేస్తాం, 5 నిమిషాల్లో ఏం చేస్తాం, టీవీ పెడతాం, ఏముంటుంది అందులో, తగాదాలు గొడవలు. రోజు ఉండేదే, వేసినవే వేస్తూ ఉండడం, చూసినవే చూస్తూ ఉండడం, చెబుతూ ఉండడం, పాడిందే పాడరా, పాచిపళ్ళ దాసరని. ఏమిటది, ఎంతకాలం ఇది, నువ్వు పాడిన పాటే పాడుతుంటే విసుగురాదా, కొత్త పాట పాడమన్నారు కదా. దాసరులు మహాగాయకులు, సంక్రాంతికి వచ్చి పాడతారు. పాడిన పాటే పాడితే వాళ్ళని కూడా ఏమన్నా, నువ్వు బాగానే పాడుతున్నావు కానీ అదే పాట ఏమిటో వేస్తామన్నట్టు ఆయన మారుస్తాడు. అలాగా మనం ఎంతసేపు ఇదేనా, ఇంక ఇదే సోది వినడమా, ఆ 5 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు మధ్యలో మిగిలినటువంటి సమయాన్ని మధ్య పానీయం అన్నట్టుగా మధ్య నారాయణీయం చేయలేమా, మధ్య నారాయణీయం, మధ్య పానీయం కాదు. అంత సమయం కలుసు. ఇలా ఒక్కరోజు 2 రోజులు చేసి చూడండి, రోజు మొత్తంలో 1 గంట సేపు ధ్యానం చేసిన అనుభూతి కలుగుతుంది. ఈ కాసేపు ఏమిటి, ఈ పనులు అన్నీ అయిపోతే ప్రశాంతంగా కూర్చోడం కూర్చుని అక్కర్లేదు, ఇలా కూడా చేయొచ్చు. అసలు ఇలా చేసేదే చాలా గొప్పది. విష్ణుమూర్తితో చెబుతాడు స్వయంగా, ఆ పనులు చేసుకుంటూ మధ్యలో ఏదో చెప్పిస్తున్నారంటే అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు. నారదుడితో అంటాడు, నువ్వు ఏం పని పాట లేకుండా నువ్వు చెప్పిస్తున్నావు అయ్యా, నీ గొప్పతనం ఏముంది. భూలోకంలో చూడు, రైతులు మహిళలు వాళ్ళు చాలా పనులు చేస్తారు పాపం, ఎప్పటికీ తెమలు అవి. ఆ మధ్యలో ఏదో అప్పుడప్పుడు నీరసంతోనే నారాయణ అంటున్నారంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముందన్నాడు. అంత ఉపయోగం ఉండదు. ఆ లోపలికి వెళ్ళడానికి వేరే సమయం, వేరే వయస్సు, వేరే ప్రదేశం ఉండవండి. ఏ క్షణమైనా వెళ్ళచ్చు. ఎందుకంటే అమ్మవారు రహస్య జ్ఞాన రూపంలోనే ఉంది. గుహ్య జ్ఞానరూపిణీం గుహ్య భక్తజన ప్రీతాం గుహాయాం నిహితాం నమః. ఇందు కూడా ఇంకా ఏం చెప్తుంటే గుహ్య రూపిణీం అన్నదానికి గుహ్య విజ్ఞాన రూపాం తాం గుహ్య విజ్ఞాన రూపిణీం గురుమూర్తిధరాం గుహ్యాం గురుమూర్తిధరాం గుహ్యాం గుహ్య విజ్ఞాన రూపిణీం గుహ్యభక్తజన ప్రీతాం గుహాయాం నిహితాం నోమహ అన్నారు. గురుమూర్తిధరాం గుహ్యాం, గురుమూర్తి అంటే దక్షిణామూర్తి, దక్షిణామూర్తి బోధించినటువంటి జ్ఞానాన్నంతా ధరించినటువంటిది, గుహ్యాం రహస్యంగా ఉన్నటువంటిది, గుహ్య విజ్ఞాన రూపిణీం రహస్యమైన విజ్ఞానంగానే రూపాన్ని ధరించింది. గుహ్యభక్తజన ప్రీతాం, తన భక్తులు కూడా రహస్యంగానే తన పూజ చెయ్యాలి అని కోరుకుంటుంది. బహిరంగంగా చేసే ఆడంబరాలు ఆర్భాటాలు అమ్మవారికి నచ్చవు, గ్రహింతులుగాక. మన ఇంట్లో మనం ఒక్కళ్ళం కూర్చుని చేసుకునే లలితా సహస్రమే ఫలితాన్ని ఇస్తుంది. ఓ 50 మంది కూర్చోడు మెగా ప్రోగ్రాం అవుతుంది, టీవీలో వస్తుంది, కానీ ఫలితాన్ని ఇవ్వదు. ఈ సామూహికంగా చేసేవన్నీ కూడా ఏదైనా సామూహిక చైతన్యాన్ని కలిగించడానికి పనికిరావచ్చు, కానీ అందుచేయట్లా. సామూహిక చైతన్యం అంటే దేశభక్తి, దైవభక్తి కాదు. సమూహం అంటేనే దేశం కదండి, దేశం అంటే మనుషులు. మరి నిజంగా పక్క వాళ్ళ పట్ల మనం అలా ఉన్నాము, మళ్ళీ మన రాగద్వేషాలు మనమే, మన గొడవలు మనమే, మనకి కలవడం దేనికి? అంత తరచు కలుస్తున్నామంటే మన మధ్య విభేదాలు ఉండకూడదు కదా, ఎందుకుంటున్నాయి? అక్కడ మళ్ళీ స్వార్థాలే, ఎవరు గొడవ వాళ్ళది, ఒకరు ఎక్కువ తక్కువల గురించి మాట్లాడుకోవడం, దెబ్బలాడేసుకోవడం, ఇంటి దగ్గర గొడవలని అక్కడ ఈ మాత్రాన కలవడం ఎందుకు? ఎవరింటో వాడు చదువుకోవచ్చు కదా, ఎవరింటో వాడు చదువుకుంటే ప్రయోజనం. నేను తరచు ఆ మాట ఎందుకు చెబుతానంటే వ్యక్తి మారడానికి అక్కడే అవకాశం ఉంటుందమ్మా. సమూహంలో ఎప్పుడూ మనం మారలే, సమూహంలో గొర్రెల్లాగే ప్రవర్తిస్తాం. అందరూ అలా ఉన్నారంటే ఇంకోలా ఎందుకు అలా ఉంటాం మనం? ఊరందరిది ఓదారి ఉలిపికెట్టేది ఓదారని ఎందుకు ఉండాలని అందరిలాగే ఉంటాం మనం కూడా. అందరూ ఉలిపాయల కోసం ధర పెరిగిందని కొట్టుకుంటే మనం కొట్టుకుంటాం, అందుకని ఉలిపాయ మానేస్తే ఏమైందని ఆలోచించాం మనం. అంత ధర ఎక్కువైనప్పుడు ఎందుకు మానే ఉండాలని మానేచ్చు కదా. అలా ఆలోచించిన వాడికి ఉల్లిపాయ ధర కాదు, ఏ ధర పెరిగినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉపనిషత్తుల కంటే ఎక్కువగా ఉల్లిపాయల కోసం దెబ్బలాట జరిగిపోతుంది, ఇదే మనం గ్రహించాలి. అందుకని వ్యక్తిగతంగా ఇంట్లో కూర్చొని చేస్తే ఇంకెవరు లేరు అక్కడ, మనం అమ్మవారు తప్ప. ఆవిడ చిత్రం రూపంలో ఉంది, చిత్తశుద్ధి అక్కడే వ్యక్తం అవుతుంది, కలుగుతుంది. అందుకే గుహ్య విజ్ఞాన రూపిణి గుహ్య భక్త జనప్రీతం, అలా రహస్యంగా పూజ చేసే భక్తులను ఎక్కువ అభిమానిస్తున్నారు ఆవిడ. ఎవరికి పాప ఏం ఆర్భాటం లేదు, హంగు లేదు, ఎవరిని పిలవలేదు, ఓ మైక్ లేదు, ఏమీ లేదు, అలా కూర్చుని చేస్తుంది వెర్రిమొహం. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దీని కుటుంబాన్ని నేను చూసుకోపోతే ఎలాగే నన్నే నమ్ముకుంది ఇది, వీళ్ళు ఆయన అసలు ఏదో రకంగా కూడానో అని వెంటనే అమ్మవారు కాపాడుతుందమ్మ. ఎందుకని గుహాయాం నిహితాం, హృదయం అనే గుహలో ఉంది ఆవిడ. ఆవిడ రణీయాన్ మహతో మహీయాన్ నిహితం గుహాయాం ఆత్మా ఆత్మాశ్చ జంతోః, ఆత్మా గుహాయాం నిహితోశ్చ జంతోః, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోశ్చ జంతోః, తమక్రతుః పశ్యతి వీతశోకః ధాతుర్ప్రభావాన్ మహిమానమాత్మనః. అణువు కంటే సూక్ష్మమైంది, మహాపర్వతాల కంటే పెద్దది, నీ గుండెల్లోనే ఉంది అని చెబుతోంది వేదం. దాన్ని పొందాలంటే ఏం చేయాలి? మా గుండెల్లో మేమై ఉన్నదాన్ని మేము ఎందుకు పొందలేకపోతున్నాం? అక్రతు పశ్చితి వేత శోక, ముందు శోకాన్ని విడిచిపెట్టు. దానికోసం ప్రత్యేకంగా చేయాల్సిన ప్రయత్నం ఏమీ లేదు, వదిలేయవలసిందే తప్ప. ఆ వదిలేయవలసిన ఆలోచన రానివ్వకు. ఆలోచన వేరు, ఆలోచించేవాడు వేరు కాదు. ఆలోచనే ఆలోచించేవాడిని సృష్టిస్తుంది, జీవుడనేవాడు ఆభాస లేడు. ఆలోచన తాను బతకడం కోసం జీవుణ్ణి సృష్టించింది, ఆలోచించేవాడిని. అక్కడి నుంచి ఇది ఆలోచించేవాడు ఏమనుకుంటాడు? నా ఆలోచనది, దీన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తే తట్టుకుంటా. ఆలోచనే వాడు, నా ఆలోచన అంటాడు ఏమిటి అర్థం లేని మాట. ఆలోచనే వాడు, ఆలోచన లేకపోతే నేను అనే మాట లేదు అసలు. అందుకే రమణ మహర్షి నేనెవరో కనుక్కోవాలంటే ఆలోచన మూలంలోకి వెళ్ళమన్నారు. మూలంలోకి వెళితే ఆలోచనే మనమని అర్థమైపోతుంది, ఆలోచన ఆగిపోతుంది. ఆలోచన వేరు, మనం వేరు అనుకోవడం, దాన్ని ఆపుదామని ప్రయత్నం చేస్తే ఇంకాస్త తెక్కెక్కుతుంది దానికి. మంచిది, ఆలోచన ఆపడం అంటే ఉద్దేశం. ఆలోచన తనని గ్రహిస్తే చాలా ఆగిపోతుంది. తాను ఆలోచించకుండా అదేది విడిగా ఆలోచించలేదు. తాను తానుగా ఉండిపోతే ఆలోచనలు ఆగిపోతాయి. సులువు అంటే అభ్యాసే అని వైరాగ్యాన్ని గృహితే అని కౌంతే అభ్యాసానిచ కౌంతే వైరాగ్యానిచ గుర్హితే. అభ్యాసం చేయి, ముందు ఈ లౌకిక విషయాల మీద వైరాగ్యం పెంచుకో, అప్పుడు అది సాధ్యమవుతుందని చెప్పాడు కృష్ణుడు. ఆ గుహలో అంతర్గుహలో ఉన్నటువంటి అమ్మవారికి నోమాఖ నవమి, నోమాఖ 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 అంటారు. అటువంటి అమ్మవారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇది గుహ్యరూపిణి, గుహాంబా గుహ్యరూపిణి. ఇప్పుడు 708వ నామం, సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్తాయై నమః. 708వ నామం, సర్వోపాధి వినిర్ముక్తాయై నమః. సర్వ ఉపాధి, సర్వోపాధి వినిర్ముక్తాయై నమః. అన్ని రకాల ఉపాధుల నుంచి విడిపడినటువంటి రూపము కలిగిన చైతన్య స్వరూపమైన లలితాదేవికి నమస్కారం. కేవలం అద్వైత భావన, అవిద్యా సంస్కారం వల్ల భేదకల్పన జరిగింది. అమ్మవారి యొక్క రూపం ఎటువంటిది అంటే కేవల అద్వైత బోధక రూపం. మనం అనుకునే నాలుగు చేతులు, రెండు కాళ్ళు, ఏదో చీర కట్టుకోవడం, ఇవన్నీ ఊరికే మన దర్శనం కోసం. అంతా ఒక్కటే అనేటువంటి అద్వైత బోధక రూపం తప్పితే వేరే రూపం లేదు ఆవిడికి. సర్వాధారమైనటువంటి ఈ పరబ్రహ్మలో అవిద్యా సంస్కారం కారణంగా భేదకల్పన జరిగింది. అంటే లేనిదాన్ని ఉన్నదనకూడదు అనే భ్రమ కారణంగా భేదకల్పన జరిగింది. అది ఎలా తెలుస్తుంది మనకంటే స్ఫటిక లౌహిత్యవతు అంటారు శాస్త్రం. స్ఫటికం ఎర్రగా కనపడుతుంది కదా, లౌహిత్యం అంటే ఎరుపు రంగు, లోహిత అంటే ఎరుపు. స్ఫటిక లౌహిత్యం, స్ఫటికం ఎర్రగా కనపడుతుంది అంటే అనుమానించాలి నువ్వు వెంటనే. ఎర్ర స్ఫటికాలు ఉంటాయనే ఇద్దు, స్ఫటికం తెల్లగానే ఉంటుంది, ఎర్రగా ఉండదు. స్ఫటికం ఎర్రగా కనపడుతుందంటే పక్కన ఎర్రటి పువ్వో ఎర్రటి వస్తువో ఏదో పెట్టారు, దాని కాంతి దాని మీద పడి అలా కనపడుతుంది, అదే స్ఫటిక లౌహిత్యవతు అన్నారు శాస్త్రంలో. అలాగే భగవత్ పదార్థం కేవల అద్వైత బోధకం, అందులో ఏమి మనం కంటుకున్నటువంటి భేదాలు, జడ పదార్థాలు, చైతన్య పదార్థాలు ఏం లేవు. సరిగ్గా మనం పడుకున్నప్పుడు మనకి కల రాగానే, మనం పడుకునే ఉన్నప్పటికీ మనం ఏదో అనేక రూపాలు ధరించి అవన్నీ అనేకమే అనుకుని, అందులో మన రూపం మాత్రమే మనం అనుకుని, మిగిలినవన్నీ కాదనుకుని, సుఖానికి లోనే దుఃఖానికి లోనే కిందపడి మీదపడి అవమానపడి సన్మానాలు పొంది కాసేపటికి బయటికి లేస్తున్నాము. సరిగ్గా ఒకే ఒక కేవలాద్వైత బోధక రూపం ముందు మాయ తన విన్యాసాన్ని ప్రదర్శించడం వల్ల ఆ మాయ ప్రభావం దీని మీద పడి మనకు అలా కనపడుతుంది. అంతేగాని శుద్ధ స్ఫటికంలో వేరే రంగులు ఉండవు. జపాకుసుమం ఎరుపు రంగులో ఉంటుంది, దాన్ని అక్కడ పెట్టగానే స్ఫటికం కూడా ఎర్రగా కనపడుతుంది. మరి ఇది పోవాలంటే ఏం చేయాలి? నిరంతర అభ్యాసం చేయాలి. మనం ఎక్కడ దెబ్బతింటాము అంటే అసలు ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాధనకి తిథులు, నక్షత్రాలు, వారాలు, ఈ గందరగోళాలు పోతే నిరంతర అభ్యాసం జరుగుతుందండి. ఈ తిథి గొప్పది, ఈ వారం గొప్పది, ఈ రోజు గొప్పది అని మన వాళ్ళు ఎందుకన్నారంటే దయచేసి అర్థం చేసుకోండి. పూర్తిగా బద్ధకం చేసే బద్ధకించేటువంటి పెద్ద మనుషులు కొన్ని రోజులైనా చెబితే అప్పుడైనా చేస్తారు కదా అని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు దానికి జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఆ తిథి గొప్పది అనగానే మిగిలిన తిథుల్లో వీడు మానేస్తున్నాడు. ఆ వారం ఆయనకి ఇష్టం అనగానే ఆ వారమే ఆ గుళ్ళోకి జనబెడుతున్నారు, మిగిలిన వారాలు మళ్ళీ పూజారి గోళ్ళు గెలుకోవలసిందే. ఎదురుగా కొబ్బరికాయలు కొట్టువాడు, పూజారి ఇద్దరు కూర్చుంటారు, కాయలు ఎందుకు అమ్ముడవలేదు అమ్ముడవలేదని వీడు, గుళ్ళోకి ఎందుకు రాలేదని వాడు. ఎందుకంటే మళ్ళీ మంగళవారం వచ్చే వరకు ఆంజనేయ స్వామి గుడి మోతాయి, మళ్ళీ సోమవారం వచ్చే వరకు శివుడు కూడా మోతాయి, శ్రీరాముడికైతే వారమే లేదు మొత్తం మోతాయి. ఎందుకు పాపం ఆయనకు వారం పెట్టలేదు, ఖాళీగా ఉన్నది ఏదైనా ఆయనకు పెట్టేవలసింది. ఇదేనండి ప్రమాదం, మనం గోతిలో పడ్డం అంటే ఇదే. ఇది నిరంతర అభ్యాసం కాదు. ఇది ఫలానా తిథి గొప్పది, ఫలానా వారం గొప్పది, ఫలానా గుడి గొప్పది అన్నాము అంటే ఇక మిగిలిన వదిలేస్తారు. ఆదివారం మహిమ, సోమవారం మహిమ ఇవన్నీ మాట్లాడకూడదు అసలు. అన్ని వారాలకు ఒకటే మహిమ. నువ్వు గుళ్ళోకి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒక వారంతో సంబంధం లేదు. విడితే వెళ్ళేత మానే, ఈ వారం పెడితే ఒక ఫలితం, ఆ వారం పెడితే ఒక ఫలితం ఉండదు. ఇదంతా అజ్ఞానమే. ఈ నిరంతర అభ్యాసం ఏం చేయాలి? చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం అని చేయాలి. ఈ సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మనే నేను, పరమాత్మనే నేను. సోహం సహంస శివః, సోహం హంసః, హంస శివః, సోహం హంసః. ఇదివరకే చెప్పాను 8 అక్షరాలు మంత్రం, అష్టాక్షరి. అటువంటి మంత్ర సాధన నిరంతరము చేయాలి. కాస్త మనకి కారులో ప్రయాణం చేస్తున్నాం, పక్క వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే మాట్లాడుకొని, మనం జపంలో ఉంటే ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు ఉంటారు ముఖ్యంగా, వెనక సీట్లో వాళ్ళు ఏదో గుయ్యి గుయ్యమంటారు. ఆ గొడవ ఈయనకి ఎందుకంటే ఈయన దారిని ఈయన జపంలో ఉండొచ్చు కదా, ఈయన మొత్తం మెడ తిప్పేసి వెనక్కి తిరిగి ఇలా మాట్లాడాలా, అంత అవసరమా? ఇలాంటి ఈ సమయాలన్నీ వినియోగించుకుంటే ఈ చిదానంద రూప శివోహం శివోహం అని జపం చేయడానికి, నిరంతర అభ్యాసం చేయడానికి కూడా మనకు అవకాశాలు దొరుకుతాయండి. ప్రతి నిమిషాన్ని కాలాన్ని 1000 ముక్కలు చేయాలి, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నారాయణ రెడ్డి గారి మాట, దాంతో ఈ రోజు సెలవు తీసుకుందాం.